మహాభారత యుద్ధానంతరం గాంధారి ధృతరాష్ట్రులు ధర్మరాజు పంచన అత్యంత గౌరవాదరాలు పొందుతూ జీవిస్తున్నారు. ధర్మరాజు ధృతరాష్ట్రుణ్ణి ఆయనే రాజు అని భావిస్తూ రాజకార్య వ్యవహారాలన్నీ కూడా ఆయనకి నివేదిస్తూ ఆయన అనుమతి తీసుకుంటూ ఆయన చెప్పినట్లుగానే పరిపాలన కూడా సాగిస్తూ ఉన్నాడు. అంత గౌరవాన్ని ఇస్తున్నాడు. అయితే ధర్మరాజు మిగిలినటువంటి సోదరులు, పరిజనులు, మంత్రులు అందరూ కూడా అత్యంత గౌరవాన్ని ధృతరాష్ట్రుడి పట్ల చూపిస్తున్నప్పటికీ ఒక భీముడు మాత్రం అలా ఉండలేకపోతున్నాడు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు చేసినటువంటి దుర్మార్గాల్ని మర్చిపోలేకపోతున్నాడు. దుర్యోధనుడి కన్నా పరమ దుర్మార్గమైనటువంటి పనులు చేసినటువంటి వాడు ధృతరాష్ట్రుడు గనక ఆ ధృతరాష్ట్రుడి యొక్క చర్యలన్నీ గుర్తుకొస్తున్నాయి ఆయనకి. అవి గుర్తుకొచ్చినప్పుడల్లా అతడి మనసు మారిపోతా ఉంది. చివరికి జూద సభలో కూడా ద్రౌపదిని పణంగా పెట్టించినప్పుడు ఆ జూదాన్ని ఆపటానికి ప్రయత్నం చేయలేదు ధృతరాష్ట్రుడు. విదురుడు ఎంతగానో మత్తుకున్నాడు. భీష్ముడు చెప్పాడు, ద్రోణాచార్యుడు చెప్పాడు, కృపాచార్యుడు చెప్పాడు, చివరికి గాంధారి చెప్పింది. అయినప్పటికీ కూడా ఆయన మౌనంగా ఉన్నాడు, ఎవరి మాటలు విననట్లుగా. ఆట అయిపోయిన తర్వాత కిం జితః కిం జితః, ఎవరు గెలిచారు ఎవరు గెలిచారు అని పక్క ఉన్నటువంటి విదురుణ్ణి అడుగుతున్నాడు. అంటే తాము గెలవాలని లోపల ఎంత ఆరాటం ఉందో ఆ ఆరాటాన్ని మామూలుగా అయితే పైకి కనపడకుండా జాగ్రత్త పడతాడు ధృతరాష్ట్రుడు. కానీ ఆ సమయంలో మాత్రం అలా కూడా దాచుకోలేకపోయాడు. అంటే ద్రౌపది ఓడాలని, ద్రౌపదిని పణంగా పెట్టినటువంటి ధర్మజాతులు ఇబ్బందులు పడాలని, వాళ్ళు ఓడిపోవాలని, అరణ్యాలకు పోవాలని, ఇవన్నీ కోరికలు ఉన్నాయి ధృతరాష్ట్రుడికి. అవన్నీ తలుచుకుంటేనే సహించలేకపోతున్నాడు భీముడు. భీముడు కొంతమందిని సేవకుల్ని కూడా నియోగించాడు ధృతరాష్ట్రుడికి వ్యతిరేకంగా మాట్లాడతానికి. ఒకసారి మిత్రులతో అంటున్నాడు భీమసేనుడు, నా బాహువులు గడియల వంటివి, నా చేతులు గడియల లాంటివి, అనేక శస్త్రాస్త్రాలతో పోరాడినటువంటి ఈ గుడ్డిరాజు కొడుకుల్ని అందరినీ కూడా నేను ఒక్కడిని వీటితోటే యమలోకానికి పంపించాను. అటువంటి ఈ భుజాలని చందనంతో పూజించాలా అంటున్నాడు గాంధారి ధృతరాష్ట్రులు వినేటట్లుగా. అయితే ఈ భీముని యొక్క మాటలు సోదరులకు ఎవరికీ తెలియదు, ధర్మరాజుకు కూడా తెలియదు. కానీ భీముని మాటలకి కలత చెందినటువంటి గాంధారి ధృతరాష్ట్రులు ఒకనాడు తన వారందరినీ పిలిపించుకున్నారు. అంటే ఈ 15 సంవత్సరాలు కూడా ధర్మరాజు దగ్గర ఉన్నంత కాలము భీముడు మాత్రం ఇలా మాట్లాడుతూనే ఉన్నాడు వాళ్ళకి తెలియకుండా. ఇంకోటి ఏమిటంటే, దురదృష్టవశాత్తు ధృతరాష్ట్రుడు ఉన్నటువంటి ఇంటికి పక్క ఇల్లు భీమసేనుడు. ఎందుకంటే ఆ భీమసేనుడి పక్కన ఉన్నటువంటి ఇల్లు చాలా బాగుంటుందని అక్కడ కేటాయించారు ధృతరాష్ట్రుడికి. సరే, అప్పుడప్పుడు ధర్మరాజు వచ్చి అడుగుతాడు, తండ్రి మీకు అంతా సౌకర్యంగా ఉందా, మీకు అన్ని సమయానికి అన్నీ అందుతున్నాయా? అందరూ మిమ్మల్ని గౌరవిస్తున్నారా? ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అంటున్నారా? నాకు చెప్పండి అని అడుగుతూ ఉంటే, లేదు నాయన, అందరు గౌరవిస్తున్నారు, అందరూ నా పట్ల ఎంతో మర్యాదగా ఉన్నారు అని చెబుతుండేవాడు. కానీ భీముడి యొక్క మాటలకి కాస్త కలత చెందుతున్నాడు ధృతరాష్ట్రుడు. అందుకనే తన వాళ్ళందరినీ పిలిచాడు ధృతరాష్ట్రుడు. వాళ్ళతో అంటున్నాడు, కురువంశం ఎలా నశించిపోయిందో మీకందరికీ తెలుసు. నా తప్పుల వల్లనే అలా జరిగింది. ఇప్పుడు ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు, నా తప్పుల వల్లనే కురువంశం నశించిపోయింది. నేను బుద్ధిహీనుణ్ణై దుర్యోధనుడికి రాజ్యాధిపత్యం కట్టబెట్టాను. వాడేమో దుష్టుడు, దుర్మార్గుడు, పాండవులను ఎంతగానో క్లేశాలకు గురి చేశాడు. వాళ్ళని ఎన్ని విధాలుగా బాధలు పెట్టాలని అన్ని విధాలుగా బాధలు పెట్టాడు. పైగా జోదం పేరుతోటి వాళ్ళని ఘోరంగా అవమానించి వాళ్ళ రాజ్యాన్ని గాజేశాడు. అంతటితో ఆగకుండా ద్రౌపదీదేవిని నిండు సభకి ఈడ్పించి వలువలు ఒలిపించి మహాఘోరాతి పాపాన్ని చేస్తుంటే నేను ఏమీ చేయలేక అలా చూస్తుండిపోయాను. నాకప్పుడు చెప్పారు ధర్మాత్ములైనటువంటి భీష్మద్రోణులు, విదురుడు, కృపాచార్యుడు, సంజయుడు, వీళ్ళందరూ కూడా నాకు చెప్పారు. అయినా వాళ్ళ మాటలు నాకు చెవికెక్కల. పరమధర్మస్వరూపుడు విదురుడు కాలజ్ఞానం తెలిసినటువంటి వాడు, అయినప్పటికీ ఆయన మాటలు కూడా వినలా. పుత్రవాత్సల్యానికి లోనై ఆ దుష్టుల మాటలే నేను విన్నాను, కానీ ఈ ధర్మాత్ముల యొక్క మాటల్ని నేను వినలేకపోయాను. చివరికి గాంధారి హెచ్చరించినా కూడా నేను పట్టించుకోలా. భగవానుడు వ్యాస మహర్షి నా క్షేమాన్ని కోరి అప్పుడప్పుడు ఎలా నడుచుకోవాలో నాకు చెబుతున్నాడు. అన్నీ వింటున్నానే గాని ఆయన మాటల్ని కూడా నేను పట్టించుకోలేదు. అప్పుడు నేను చేసినటువంటి వేల కొద్దీ దుష్టకార్యాలకు నా హృదయం ఇప్పుడు ఎంతగానో శూలాలతో గుర్చినట్లయిపోతా ఉన్నది. ఇప్పటికీ అప్పటి కర్మ, అప్పటి ఆలోచనలు, అప్పుడు నేను చేసినటువంటి పనులు, అప్పుడు నేను చెప్పినటువంటి సలహాలు, అవన్నీ వింటుంటే నాకు హృదయశల్యంగా ఉంది. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. ఈ పాప ప్రక్షాళన కోసమని నేను ఇంత పాపం చేశాను కాబట్టి, ఈ పాప ప్రక్షాళన కోసం నేను నియమ పాలన చేస్తున్నాను. మీకెవ్వరికీ తెలియకుండా 2 రోజులకోసారి పూజిస్తున్నాను, శరీరాన్ని శుష్కింపజేసుకుంటున్నాను, తర్వాత 4 రోజులకొకసారి భోజనం చేస్తున్నాను. గాంధారి నేను ఇద్దరం కూడా భూశయనం చేస్తున్నాం, అంటే నేల మీద పడుకుంటున్నాం అని తన యొక్క పాపాల చిట్టా మొత్తం కూడా ఆయనే చెప్పుకున్నాడు. చెప్పుకొని దానికి ఫలితంగా ఎవరికీ తెలియకుండా నేను ఇట్లా నియమపాలన చేస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత ఒక రోజున ధర్మరాజును పిలిపించాడు. ఆయనతో చెప్తున్నాడు, ఓ ధర్మనందన, నీవు చక్కని పరిపాలన అందిస్తున్నావు, నీ పరిపాలనలో అందరూ సుఖంగా జీవిస్తున్నారు, మేము ఎంతో గౌరవంగా, ఎంతో సుఖంగా, ఎంతో ఆనందంగా నా పుత్రుల దగ్గర ఉన్నప్పుడు కన్నా కూడా ఎంతో గొప్పగా ఇప్పుడు జీవిస్తున్నాం. ఈ గాంధారి ఉత్తమ పుణ్యకర్మల్ని ఆచరించింది, 100 మంది కొడుకుల్ని పోగొట్టుకొని కూడా ధైర్యంగా నా బాగోగులు చూస్తా ఉన్నది. నాయనా, ద్రౌపదికి అపకారం చేసి నీ సంపదల్ని హరించినటువంటి దుష్టులు, క్రూరాత్ములైనటువంటి వారు శాస్త్ర ధర్మాన్ని అనుసరించి మరణించారు. ఇక ఇప్పుడు నేను గాంధారి మాకు హితం కలిగించేటువంటి పుణ్యకర్మలు చేయాలనుకుంటున్నాను. దానికి నీ అనుమతి కావాలి. నీ అనుమతితో నేను గాంధారితో కలిసి అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసుకోవాలనుకుంటున్నాను. ఇది మన వంశంలో ఉన్నటువంటి ఆచారమే. రాజులైనటువంటి వారు రాజ్యాన్ని పుత్రులకు అప్పగించి అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసుకొని శరీరాన్ని శుష్కింపజేసుకొని అక్కడే జీవితాన్ని ముగించడం అనేటువంటిది సాంప్రదాయంగా వస్తున్నది. మన కురుకులంలో కూడా అలాగే ఇంతకుముందు జరిగింది. కాబట్టి దీనికి నువ్వు అంగీకరించాలి అన్నాడు ధృతరాష్ట్రుడు. ఆ మాటలకి ధర్మరాజు ఒక్కసారిగా చలించిపోయాడు. ఓ మహారాజా, నీవు ఇలా దుఃఖంతో ఉంటే నాకీ రాజ్యం ఎందుకు, ఈ భోగాలు ఎందుకు? రాజ్యాసక్తితోటి రాజకార్య వ్యవహారాల్లో మునిగిపోయి నీ గురించి పట్టించుకోకుండా ఉన్నటువంటి దుర్మతిని నేను. నీవు ఇలా ఉపవాసంతో కృషించి నేలపై శయనిస్తున్నావని తెలుసుకోలేకపోయాను. నీవు ఇలా దుఃఖిస్తుంటే నాకు రాజ్యం ఎందుకు, భోగాలు ఎందుకు, ఈ యజ్ఞయాగాదులు ఎందుకు, ఈ దానాలు ఎందుకు, ఈ సుఖాలు ఎందుకు? ఇప్పుడే నేను నా ఇష్టపూర్తిగా చెప్తున్నాను. ఇప్పుడు నీ వైశ్యాపుత్రుడైనటువంటి నీ కుమారుడు యుయుత్సుడికి పట్టాభిషేకం చేద్దాం. నేను అరణ్యానికి వెళ్తాను, నీవు ఈ రాజ్యాన్ని పాలించు, నీ కుమారుణ్ణి పట్టాభిషిక్తుడి చేసి. దుర్యోధనుడు చేసినటువంటి దాన్ని ఎప్పుడో మర్చిపోయి నీ సేవలోనే నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను అన్నాడు ధర్మరాజు. అంటే రాజ్యం నాకు అక్కర్లేదు, నీ కుమారుడు మిగిలి ఉన్నటువంటి నీ కుమారుడు యుయుత్సుడిని పట్టాభిషిక్తుడిని చేద్దాం, నేను అరణ్యాలకు వెళతాను, నువ్వు మాత్రం నీ కుమారుణ్ణి పెట్టుకొని ఈ పరిపాలన చేయి అంటున్నాడు. ధర్మరాజు యొక్క దుఃఖాన్ని చూచాడు. అలా దుఃఖిస్తుంటే ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి, కృపుణ్ణి, కృపాచార్యుణ్ణి పిలిచి, ఈ ధర్మరాజును మీరు అనునయించండి, నేనేమో మాట్లాడలేకపోతున్నాను, నా శరీరం అంగీకరించటం లేదు, ప్రాణాలన్నీ కూడా కడగట్టుకుపోతున్నట్టుగా ఉన్నాయి అని గాంధారిని ఆసరాగా చేసుకొని అలా పడి ఉన్నాడు. అప్పుడు గాంధారి, కుంతి, ఇతర స్త్రీలు ఓదారుస్తున్నారు. అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, ఓ మహారాజా, నేనంటే నీకు గనక ఇష్టం ఉంటే ముందు నువ్వు భోజనం చెయ్యి అన్నాడు. ఆ మాటతో ధృతరాష్ట్రుడు భోజనం చేశాడు. అప్పుడు అంటున్నాడు ధర్మరాజు, తండ్రి, నన్ను మాత్రం విడిచి వెళ్ళొద్దు, అలా వెళితే నా మీద ఒట్టే, లేదా నేను కూడా నీతో పాటుగా అరణ్యానికి వస్తాను, అంతేగాని నన్ను విడిచి మాత్రం నువ్వు వెళ్ళవద్దు అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, నాయనా, నా మనస్సు తపస్సు మీదకి మళ్ళింది, వృద్ధుడైనటువంటి నన్ను తపస్సుకి అనుమతించాలి, వనవాసానికి వెళ్ళటమే నాకు ఇష్టమైనటువంటి పని అన్నాడు. అలా వాళ్ళు మాట్లాడుకునేటువంటి సమయంలో వ్యాస మహర్షి వచ్చాడు అక్కడికి. వ్యాసుడు అంటున్నాడు ధర్మరాజుతో, నాయన యుధిష్ఠరా, వృద్ధులైనటువంటి నీ తండ్రి చెప్పినట్లుగా నువ్వు అంగీకరించాలి, నువ్వు మరేమీ ఆలోచించకుండా ఆయన చెప్పినటువంటి దాన్ని చెప్పినట్లుగా అంగీకరించు. ఆయన పుత్రశోకాన్ని చిరకాలం నుంచి కూడా అనుభవిస్తున్నాడు, ఇక ఆ శోకాన్ని భరించలేడు, ఎందుకంటే శరీరంలో శక్తి సన్నగిల్లిపోయింది. గాంధారి తెలివి కలిగినటువంటిది, పుత్ర శోకాన్ని ధైర్యంతో సహిస్తున్నది. కాబట్టి నా మాటని పాటించు, ఆయన్ని తపస్సుకు అనుమతించు, లేకపోతే ఇక్కడే వృధాగా మరణిస్తాడు. పూర్వీకుల బాటలోనే ఇయన్ని వెళవి అన్నాడు వ్యాస మహర్షి. అప్పుడు ధర్మరాజు అన్నాడు, మహాత్మా, తమరు మాకు గురువులు, ఆప్తులు, మాన్యులు, మీ ఆదేశాన్ని శిరసావహిస్తాను, మీరు ఎలా చెబితే అలాగే నడుచుకుంటాను అన్నాడు. ఆ మాటలకు సంతోషించి వ్యాసుడు వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ధర్మరాజేమో ధృతరాష్ట్రుని యొక్క వనవాసానికి అంగీకరించాడు. ఎందుకంటే వ్యాస మహర్షి కూడా చెప్పాడు గనక, అంటే పెద్దల యొక్క మాటని వ్యతిరేకించేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. అందులో వ్యాస మహర్షి మాటని అస్సలు వ్యతిరేకించడు ధర్మరాజు. అందుకనే అలాగ నేను అంగీకరించి వెళ్ళిపోవటం జరిగింది. ఇక తర్వాత వనాలకి వెళ్ళబోతూ ధృతరాష్ట్రుడు విదురుడు, సంజయుడు, కృపాచార్యుడు ధృతరాష్ట్రుడికి సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే గాంధారికి కుంతీదేవి కోడళ్లతో కూడినటువంటి కుంతీదేవి సపర్యలు చేస్తున్నది. ఆ సమయంలో ధర్మరాజు ధృతరాష్ట్రుడి దగ్గరికి చేరాడు. ధృతరాష్ట్రుడి చేతితోటి ధర్మరాజు వెన్ను నిమురుతూ ఇలా అంటున్నాడు, అంటే వెళ్ళబోతూ వెళ్ళబోతూ కొన్ని ధర్మాలని, కొన్ని నీతి సూత్రాలని, కొన్ని పరిపాలనా వ్యవహారాలని తెలియజేయబోతున్నాడు. ఓ కురునందన, ధర్మాన్ని ముందు నిలుపుకొని పరిపాలన సాగిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది, కనుక అప్రమత్తుడై ధర్మరక్షణ చెయ్యి అన్నాడు. విద్యావంతులైనటువంటి వారు, వృద్ధులైనటువంటి వారి యొక్క సలహాలు తీసుకొని వాటిని పాటిస్తూ పరిపాలన చేయి, వాళ్ళని గౌరవిస్తూ ఉండు. సారథి గుర్రాలని అదుపు చేసినట్లుగా ఇంద్రియాలను నువ్వు అదుపులో పెట్టుకోవాలి. అలా గనక నువ్వు ఇంద్రియాలని గనక అదుపులో పెట్టుకుంటే దాచుకున్నటువంటి ధనంలాగా అవి నీకు మేలు చేస్తాయి. ఇక నీ రాజ్యంలో ఉన్నటువంటి వారినే బాగా పరీక్షించి గూఢచారులుగా నియమించుకోవాలి. వారి ద్వారా శత్రువుల యొక్క రహస్యాలు తెలుసుకుంటుండు. నీ రహస్యాలు బయటపడకుండా జాగ్రత్త పడు. నాయనా, ఆహార విహార సమయాల్లోనూ, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు నిన్ను నీవే రక్షించుకోవాలి. ఇక శీలవంతులు, విద్యావంతులు, విద్వాంసులు, సద్వంశ సంజాతులైనటువంటి దిజుల్ని మంత్రులుగా నియమించుకోవాలి. ఇక ఏదైనా రాజకీయ వ్యవహారాన్ని చర్చించాల్సి వస్తే మంత్రులందరితోటి చర్చించకూడదు. ఎక్కువ మందితో కాకుండా ఒకరిద్దరితో లేదా కొద్ది మందితో మాత్రమే వ్యవహారాలు చర్చిస్తూ ఉండు. అంతేకాకుండా ప్రజలు నీ పట్ల అనుకూలంగా ఉన్నారా లేక ప్రతికూలంగా ఏమైనా మాట్లాడుతున్నారా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండు. ఇక న్యాయాధిపతులుగా సరిగ్గా న్యాయ నిర్ణయం చేయగలిగినటువంటి వారినే నియోగించవాలి. వారు ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఉండాలి, సరైనటువంటి తీర్పులు ఇవ్వగలగాలి. అటువంటి వారినే న్యాయాధికారులుగా నియమించుకో. తరచుగా సైనికుల్ని పరామర్శిస్తూ ఉండు. వారికి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించు. ఇక దూతలతోటి, చారులతోటి సంప్రదించాలంటే సంధ్యాకాలమే సరైనటువంటిది. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు వారితోటి చర్చించవద్దు. రాత్రి వేళ చివరి జాములో కార్యక్రమాలను నిర్ణయించుకో. ఏం చేయాలా, ఎలా సమస్యలు పరిష్కరించుకోవాలా అనేటువంటి దాన్ని రాత్రి చివరి జాములో నిర్ణయించుకో. ఇక శత్రువుల్ని, రాజద్రోహుల్ని చార్ల ద్వారా తెలుసుకొని నీ దగ్గరికి రాకముందే వాళ్ళని చంపించాల. ఇక నీ బలం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు, శత్రుపక్షం బలహీనంగా ఉన్నప్పుడే యుద్ధం చేసి గెలవాలి. అంతేగాని నీ పక్షం బలహీనంగా ఉండి శత్రుపక్షం బలంగా ఉన్నప్పుడు యుద్ధం చేయకూడదు, సంధి చేసుకోవాలి. ఎప్పుడు దీనుల్ని ఆదరించు, శరణార్థుల్ని రక్షించు, పాపుల్ని దండించు, సాధువుల్ని దగ్గరికి తీసుకో. ఓ ధర్మనందన, ఈ విషయాలన్నింటినీ నీకు తెలియవని నేను చెప్పటం లేదు. నీకు భీష్ముడు, శ్రీకృష్ణుడు, విదురుడు ఇంతకు ముందే ఈ విషయాలన్నీ చెప్పారు. అయినా నీ మీద ఉన్నటువంటి ప్రేమతోటి నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. కనుక ప్రజారకంగా, ప్రజారంజకంగా పాలించి స్వర్గసుఖాలని అనుభవించు అని చెప్పవలసినటువంటి మాటలన్నీ కూడా చెప్పేశాడు ధృతరాష్ట్రుడు. ఇక ఇప్పుడు వనానికి ప్రయాణం జరగబోతుంది. ఆ ప్రయాణం ఎలా జరిగిందో అనుకోకుండా ఆ ప్రయాణం జరిగేటప్పుడు ఒక చిత్రం జరిగింది. ఆ చిత్రం ఏమిటో దాన్ని మనం రేపు తెలుసుకుందాం.